ప్రేమ స్వరూపులారా. మై లైఫ్ ఇస్ మై మెసేజ్ అనుకుంటాను.
భగవాన్ సేస్ మై లైఫ్ ఇస్ మై మెసేజ్.
ఓం శ్రీ సాయిరామ్. లవ్ టు లవ్ కార్యక్రమం ద్వారా శ్రావ్యమైన పాటలతో స్వామి ప్రేమతత్వాన్ని మనందరికీ ఎంతో చక్కగా తెలియజేసిన బ్రదర్ చందు విజయ్ కి ధన్యవాదాలు. మీరు ప్రస్తుతం రేడియో సాయి ప్రతి గురువారం ప్రశాంతి నిలయం నుండి అందిస్తున్న ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. మరికొద్ది క్షణాల్లో మీరు రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష కార్యక్రమాలను వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మోనికి ట్యూన్ అయ్యుండండి.
దయానిధి సనాతన సారథి సుందర రూపిణ మంగళ ముక్తి
త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ, త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవ దేవ శ్రీ సాయిదేవ. తల్లి తండ్రి గురువు దైవం సర్వం తానై నిస్వార్థ సేవయే తన ఆయుధంగా చేసుకుని మానవుని మాధవునిగా మలచడానికి ఎంతో దయతో దివి నుండి భూమికి దిగివచ్చిన కలియుగ చక్రవర్తి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య పాదపద్మములకు శతకోటి ప్రణామములు సమర్పిస్తూ ఆ ప్రేమస్వరూపుడైన సాయి భగవానుడు నడయాడిన శాంతిధామమైన ప్రశాంతి నిలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మీరు ప్రస్తుతం రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. ఈనాటి తెలుగు ప్రసారాలలో రేడియో సాయి తెలుగు బృందం నుండి శ్రీ సత్యసాయి దివ్య సందేశ ఝరి కార్యక్రమాన్ని మీకు అందించడానికి వచ్చింది సాయి ప్రసాద్. శ్రీరాముని చరిత్రయందు రాముడు కేవలం మానవ ఆదర్శ పురుషుడిగా రూపొంది తద్వారా దైవత్వము వరకు తీసుకుని పోయేటువంటి ఘట్టములు రామాయణంలో అనేకంగా కనిపిస్తాయి. కాని రాముడు ఈ యొక్క మానవత్వాన్ని కొంతవరకు లోకానికి చాటి అతడు తనలో ఉన్నటువంటి దివ్యమైన దైవత్వాన్ని మరుగుపరిచి రహస్యంగా ఉంచాడు. అనేక మంది ఋషులు కూడా దీనిని దాచిపెట్టారు. ఎందుకంటే ముందే కనుక రామచంద్రుడు భగవత్ స్వరూపుడనే సత్యం తెలిస్తే రావణవధ జరగదు. అందువల్లనే విశ్వామిత్రుడు రామలక్ష్మణులను తన యజ్ఞ సంరక్షణకు తీసుకుని వెళ్లటానికి వచ్చిన సమయంలో ఈ రామలక్ష్మణుల తత్వము నాకు వశిష్ఠుల వారికి మాత్రమే తెలుసు, నీకు తెలియదు అని కూడా దశరథునికి స్పష్టంగా తెలిపాడు. అనంత కళ్యాణ గుణములు కలిగినటువంటి రామచంద్రుని యొక్క తత్వము మహనీయులకు మాత్రమే అర్థమవుతుంది, సామాన్యులకు అది అర్థం కాదు. రాముడు సర్వేశ్వరుడు, సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడు. బ్రహ్మమును తెలుసుకోవటానికి బ్రహ్మతత్వాన్ని మనం అనుభవించాలి. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. బ్రహ్మమును తెలుసుకునే స్థాయిని మనం చేరుకున్నప్పుడే ఆ దివ్యత్వమును అర్థం చేసుకోవటానికి వీలవుతుంది. కనుక రామతత్వమును మనం అర్థం చేసుకోవాలంటే ఈ రామాయణము యొక్క, రాముని యొక్క విశిష్టతను మనం కొంతవరకు అనుభవంలోకి తెచ్చుకోవాలి అంటారు స్వామి. రామాయణాన్ని ఎన్నిసార్లు పారాయణం చేసినా అందులోని అంతరార్థాన్ని అంత సులువుగా అర్థం చేసుకోలేము. ఎందుకంటే సర్వజ్ఞుడు సర్వవ్యాపకుడు అయినా రాముని తత్వం గ్రహించటం సర్వజ్ఞునికే తప్ప అల్పులకైన మానవులకు సాధ్యం కాదనే చెప్పాలి. మరి అది అతి సామాన్యునికి కూడా అర్థమయ్యేలా చెప్పాలంటే ఆ రామచంద్రుడే ఆరామచంద్రుడై వచ్చి చెప్పాలి. ఈనాటి మన శ్రీ సత్యసాయి దివ్య సందేశ ఝరి కార్యక్రమంలో మన సాయిరాముడు వారి ఉపన్యాసాలలో వివరించిన రామాయణంలోని కొన్ని విషయాలను విని అందులోని సారాన్ని గ్రహించి తెరిద్దాం.
శ్రీయాగమం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహం అరవింద దడాయతాచం రామ నిశాచర విలాశకరం నమామి
వాల్మీకి రామాయణాన్ని రచించిన తరువాత ఋషులందరినీ సమావేశపరచి రామకథను ఎలా ప్రచారం చేయాలి, ప్రచారం చేయగల సమర్థులెవరని విచారణ చేశాడు. ఆ ఋషులందరూ నమస్కరించి, మహర్షి, మేము వృద్ధులమైపోయాము, వీధి వీధిలో తిరిగి రామకథను ప్రచారం చేసే శక్తి మాకు లేదు అని తమ అశక్తతను చూపించారు. అప్పుడు లవకుశలు ముందుకు వచ్చి, గురూజీ, దివ్యమైన రామకథను వీధి వీధిలోనూ ఇంటింటా చాటడానికి మేము సిద్ధంగా ఉన్నాం అని అన్నారు. ఒక చేత్తో తంబురా, మరొక చేత్తో చిరతలు పట్టుకుని, మెడలో రుద్రాక్షమాలలు ధరించి, నుదుట విభూతి పెట్టుకుని బయలుదేరారు. వినుడు వినుడు శ్రీరామునిగాథ వినుడి ప్రజలారా, శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా, శీలవతి సీతకథ వినుడోయమ్మా అని వీధి వీధిలోనూ రామకథను గానం చేస్తూ వచ్చారు.
శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా, కనశీలవతి సీతకథ వినుడోయమ్మా, శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా, కనశీలవతి సీతకథ వినుడోయమ్మా. చెలుము మీర పంచవటి సీమలో తమ కొలుము చేయ సౌమిత్రి ప్రేమతో, తమ కొలుము తీరే రాఘవుడు భామతో, శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా, కనశీలవతి సీతకథ వినుడోయమ్మా. రాముగని ప్రేమగొని రావణు చెల్లి, ముకు చెవులు కోసె సౌమిత్రి రోజిల్లి, రావణుడా మాట విని పంతము పోని, మైథిలిని కొనిపోయే మాయలు పన్ని, శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా, కనశీలవతి సీతకథ వినుడోయమ్మా. రవిసుచుని కలిపెను హనుమా, నృపు చేసెను సుగ్రీవుని రామవచన మహిమా, ప్రతి ఉపకృతి చేయుమని పలిపెను సకుల, హనుమంతుడు లంక చేరి వెదకెను నలు దశలా, శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా, ఘనశీలవతి సీత కథా వినుడోయమ్మా.
స్వామి పలుమార్లు ఈ రామాయణ మాధుర్యాన్ని అందించడానికి వారి విద్యార్థులచే రామకథను చెప్పించేవారు. ఇప్పుడు మనం విన్న పాట కూడా స్వామి విద్యార్థులు గానం చేసినదే. ఇప్పుడు రామ అన్న పదం యొక్క విశిష్టతను, రామనామ శక్తిని గురించి స్వామి ఏం చెప్పారో తెలుసుకుందాం.
భగవంతుని పూజించలేనటువంటిది మరొకటిలేనే లేదు జగత్తులో. అందువల్లే అనేక మంది ఎక్కడ చూస్తే అక్కడ ప్రదర్శన చేసి అక్కడే భూమికి నమస్కారం చేసుకుంటారు. భూమి లేదు, సర్వత్రా ఉంటుండాలి భూమి. ఇది మదర్ అత్త లేనటువంటి ప్రదేశమే లేదు. ఒక చిన్న కథ ఉంటుండాలి. ఒక ఫాక్స్ భూమి దగ్గర 5 రూపాయలు అప్పు తీసుకుందట. 2వ దినం లేచేటప్పటికే అత్త అడిగిందట, ఏం 4 రూపాయలు నా ఇస్తావా లేదా అని. అదే దీన్ని ఇంకా తృప్తి పెట్టడం చాలా కష్టమవుతుందని రాత్రి చాలా పరిగెత్తి ఎంతో అడుగు పరిగెత్తిపోయిందట. ఈ భూమి యొక్క తాపాన్ని నేను తప్పక తప్పించుకున్నాను, నేను ఇంకా హాయిగా ఉండవచ్చు అనుకుందట ఆ నక్క. విశ్రాంతి తీసుకుంది, తెల్లవారు లేచింది, లేచిందరికి అక్కడ కూడా భూమి ఏమి నా 5 రూపాయలు ఎక్కిస్తావు అని అంది. కనుకనే భూదేవి అనేటువంటిది సర్వత పాణిపాదం, సర్వత్రా ఉంటుండాలి. కనుకనే ఈ భూమిదే ఒక దేవత. కనుకనే భూమి కూడాను ఒకనొక సమయంలో నారాయణ్ణి ప్రార్థించిందట. స్వామి, ఎలాంటి పాపలనైనాను నేను భరించగలను, కానీ నీ నామస్మరణ చేయనటువంటి వారిని నేను భరించలేకపోతున్నాను. కనుక సర్వులకు నీ నామస్మరణ అందించి వారికి తరింపజేయటానికి తగినటువంటి మార్గం చూపించమనిందట. అప్పుడు వాల్మీకి 1,000,000 శ్లోకాలు రాశాడట రామాయణం పైన. అందులోపల ఈ రాసిన తరువాత తిరిగి ఇదంతా ఒక ముల్లోకాల వారికి పంచాలి అనుకున్నాడట, కాని అందరికీ సమంగా పంచుతూ వచ్చాడు. 33,33,333 పంచాడు ముల్లోకముల వారికి. 33,33,333 ఇది మూడు లోకాల వరకు చేరిపోయింది, కానీ ఒక్క శ్లోకం మిగిలింది. ఈ శ్లోకాన్ని ఎట్ట పంచేది, ఇది పంచడానికి వీలు కాదే. అప్పుడు ఈ శ్లోకం లోపల దీంతో 11 అక్షరాలు ఉంటున్నాయి. 11 అక్షరాలు ఉంటున్నప్పుడు ఈ ముల్లోకముల వరకు పంచాలి. 3 అక్షరాలు ఒక్కొక్కరికి ముల్లోకాల వాళ్ళకు పంచారు, 2 అక్షరాలు మిగిలినాయి. ఇది ఎవరికి పంచేది? ముల్లోకాల వాళ్ళకు పంచడానికి వీలు కాదే. చెప్పిందట విష్ణు, అమ్మా ఈ యొక్క వాల్మీకి రాసినటువంటి యొక్క రామాయణమును అందరినీ పంచడానికి కారకుండా పోయింది, ఇగో 2 అక్షరాలు మిగిలాయి. ఈ 2 అక్షరాలే రామ కృష్ణ హరి శివ హర సాయి అనేటువంటి 2 అక్షరాలుగా పెట్టుకోండి. అన్నింటికీ 2 అక్షరాలు సరిపోయింది. కనుకనే ఈ 2 అక్షరములు కూడా ద్వైత స్వరూపం అని పెట్టింది. కనుకనే ప్రపంచం అనేటువంటిది ద్వైత స్వరూపమే. కనుకనే దానివల్ల కొంతవరకు మానవులు కొంత మరుపు తెలుస్తుంటారు. మ్యాన్ విత్ డ్యూయలీ మైండ్ ఈజ్ హాఫ్ బ్లైండ్ అని. అందువల్లే ఒక్కతూరు ఎస్ అని పోతుంది, ఒకటూరు నో అని వస్తుంది. ఈ ప్రకృతి యొక్క స్వభావం ఆ రీతిగా ఉంటుండాలి. కనుకనే ఈ 2 అక్షరముల నామాన్ని ఎవరైనా స్మరించవచ్చు, అందరూ తరించవచ్చు అన్నారు. క్రిస్టియన్స్ కూడా జీసస్ 2 అక్షరాలు వచ్చేసింది, ముస్లింస్ కూడా అల్లా 2 అక్షరాలు వచ్చేసేసింది. అన్నింటి ఎందరో 2 అక్షరాలు. అందువల్లనే త్యాగరాజ్ చెప్పాడు, ఎవరని నిన్ను నిర్ణయించేదిరా? శివుడవో మాధవుడవో శివుడవో శివుడవో మాధవుడవో ఎవరని నిన్ను నిన్నయించేదిరా? శివమంతమునకు మా జీవము, మాధవ మంత్రమునకు రా జీవము, మాధవ మంత్రము ఓం నమో నారాయణాయ, నమో నారాయణాయ అనేటువంటి అష్టాచరణామంలో రకారమే దీనికి ప్రాణము అన్నాడు.
నారాయణాయ,
ఆ రకారం పోతే నాయనాయ అయిపోతుంది. నాయనాయ అంటే ఛేదించటము.
శివమంత్రమునకు మా జీవము.
నమ శివాయ, ఇందులో మకారమని లేకుంటే నశివాయ. లైఫ్ లెటర్ కనుకనే నమ శివాయ అనేటువంటిది, నమ శివాయ మకారం లేకుండా పోతే నశివాయ మంగళం కానటువంటిది అమంగళము అయిపోతుంది.
ఈ వివరము తెలిసిన గనునకు మొక్కెదా ఎవరని ఎవరని నిన్ను నిన్నయించేదిర.
శివుడవో మాధవుడవో కాని శివమంత్రంలో మా జీవము, మాధవ మంత్రంలో రాజీవనం. ఈ వివరము తెలిసినటువంటి వానికి నేను మొక్కుతాను అన్నాడు. కనుక ఈ రెండు చేరినటువంటిదే రామ అనే మంత్రమును నేను మొక్కుతున్నాను అన్నాడు. కనుక జగత్తంతయుడును భగవత్ నామాన్ని స్మరించినటువంటి వాడు లేనే లేడు. ఏదో ఒక రూపంలో భగవంతుని స్మరిస్తుంటాడు. పిల్లల పేరు పెట్టుకునైనా వాడిని పిలుస్తూ ఉంటాడు, లేక స్నేహితుని పేర్లు ఎదురైనా వాడు పిలుస్తుంటాడు. అరే రామ ఇక్కడ రారా, అరే కృష్ణ రారా అని ఏదో ఒక రీతిగా పిలుస్తుంటాడు. కనుక భగవంతుని నామము లేనటువంటిది ఎక్కడ కూడా కనిపించదు. అన్ని నియమం అన్ని రూపములు భగవంతుని రూపములే, అన్ని నామములు భగవంతుని నామములే. కనుకనే ఏ నామంతోనైనా స్మరించి నామ సంకీర్తన చేతనే జీవితాన్ని తరించుకోవాలి. నీ భ్రాంతిని పురస్కరించుకుని భగవంతుని ఎన్ని రకములుగా వర్ణించుకోవచ్చును, అది నీ యొక్క తృప్తి, అది నీ భ్రమ. కానీ నామం మాత్రం సత్యం. నిరంతరము నామాన్ని నాలుగు పైన నాట్యం ఆడిస్తుంటే ఇంతకంటే తగినటువంటి తపస్సు మరేమిటి?
తపాంసి న తీర్థానాం న శాస్త్రాన జపానహి సంసార సాగరోత్తారే సజ్జనం సేవనం విన,
ఈ ఒక్క భగవత్ యొక్క తత్వాన్ని నామాన్ని స్మరిస్తే అదే తపస్సు, అదే తీర్థము, అదే క్షేత్రము, అంత సర్వము అదే అయిపోతుంది. కనుక గుణ సంకీర్తన, భావ సంకీర్తన ఇవన్నీ సంకీర్తనలో కాకుండా నామ సంకీర్తన మాత్రము చాలా ఉత్తమమైన సంకీర్తన. నామం చేతనే భజించండి, నామం చేతనే తరించండి, నామాన్నే వరించండి. మనకు శృతిలే రాగతాళము తెలియకపోయినప్పటికీ మన హృదయం నుంచి ఆ విధమైనటువంటి ఆవేదన రావాలి. గానమునికి ఇంత విలువ ఉంటుండాలి. ఈ నామాన్ని స్మరించేటువంటి మార్గంలో మూడు మార్గములు ఉంటున్నాయి. మాటలతో ప్రార్థించవచ్చు, ఓ రామా నన్ను కాపాడరా అని చెప్పవచ్చు మాటలతో. ఇంకా పద్యాలతో చెప్ప, ఓ రామా నన్ను కాపాడు అని పాట పద్యంతో చెప్పవచ్చు. అవి రెండు కూడా అంత ఇంపుగా సొంపుగా ఉంటుండవు. అదే గానంలో
రామా నన్ను కాపాడు
అంటే ఎంత హృదయాన్ని లాగుతుంది. కనుకనే గానము లోపల ఇంత మాధుర్యం ఉంటుండాలి, ఈ గానము లోపల ఇంత ఆనందం కూడా ఉంటుండాలి. అందువల్లనే నిరంతరం కూడా ఏ పని లేకపోయినా నారాయణకి ఏ కుటుంబము లేదు, ఏ బిడ్డలు లేదు, ఏ ఇల్లు వాకిలి ఒక్కటి జన్మటం లేదు, కానీ నారాయణ ఎప్పుడు చూస్తే నారాయణ 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 ఇదే నామాన్ని స్మరిస్తూ పోయాడు.
నారాయణ గోవింద దామోదర, నారాయణ గోవింద దామోదర
ఇది అతని పేరు, గోవింద దామోదర నారాయణ. ఒకనాడు పోయాడు, ఏ పని లేదు పాపం, నారాయణ దగ్గరికి వెళ్ళాడు. స్వామి నేనేదో గానం చేస్తున్నాను, నీకు తృప్తి నాకు తృప్తే, కానీ అర్థం తెలుసుకోవాలని నాకు అష్టంగా ఉంటుందా అన్నాడు. ఒరే రామనామంలో ఉన్నటువంటి అర్థం నీకు ఇంతవరకు తెలియదా అన్నాడు నారాయణుడు. చూడు చూడు ఆ చెట్టు పైన ఒక చిలుకు ఉంటుండాలి, ఆ చిలుకను పోయి అడుగు అన్నాడు. అరే భగవతాగ్ని శిరస వహించాలి, వెళ్ళినాడు నారదు. ఇంకంతకంటే పని లేదు. ఓ చిలుక నీకేమైనా అర్థం తెలిసినా రామ అంటే అర్థమేమిటి అని అన్నాడు. రామా అనే చెప్పటికి ఆ చిలుకు చెట్టు పై నుంచి కింద పడి ప్రాణం ఇచ్చింది. రామ అంటే ప్రాణం పోవటమేనా అర్థము అనుకున్నాడు పాపం నారాయణ నారదుడు. కానీ ఇది ఏమిటో అంతరార్థం ఉంటుంది, అది తెలుసుకోవాలని పట్టుబట్టాడు. అది డిటర్మినేషన్, ఆ పట్టుదల మనకు ఉండాలి. ఏదైనా తెలుసుకోవాలని పట్టుదల రావాలి. అంతవరకు మనకు ఒక పేషెన్స్ కావాలి. నారాయణ మీరు చెప్పినట్టుగా నేను చిలుకను పోయి అడిగాను, రామా అంటే అర్థం ఏమిటి? రామా అనే తప్పితే అది కింద పడిపోయింది. కేవలం కింద పట్టమే కాదు ప్రాణం కూడా విడిచింది, ఎంత పాపిని అన్నాడు నారద. నీవు అర్థాన్ని తెలుసుకోవాలంటే గట్టికి పట్టుబట్టు. నీవు ఇప్పుడు వెళ్లి ఫలాని బ్రాహ్మణి ఇంటి లోపల ఇప్పుడే పుట్టింది ఒక ఆవుకు దూడ, ఆ ఆవుతుడిని పోయి అడుగు నీకు చెప్తుంది అన్న. దగ్గరికి వెళ్ళాడు. యజమానుడు యజమాని ఉంటుంది ఏమైనా పట్టుకుని కొడతారో ఏమిటో, ఆ పక్షికి జరిగినట్టుగా ఇది కూడా జరుగుతుంది ఏమని లోపల భయమే. నారదుడు వచ్చాడంటే గౌరవించడం కోసమని అతను లోపలికి వెళ్ళి ఏదో మజ్జిగో పాలో తీసుకుని రావడానికి వెళ్ళాడు యజమాని. మెత్తగా ఆ దూడను పోయి అడిగాడు, ఓ దూడ, రామ అంటే ఏం అర్థము అన్నాడు. రామ అనేటప్పటికే తోకను అల్లాడుచుకుంటూ అప్పుడే ప్రాణమిచ్చింది. సరే ఇంకేం చేతి. ఇంకా యజమానుడు వచ్చే లోపల వెళ్లిపోయాడు. నారాయణ దగ్గరికి వెళ్లాడు. నారాయణ, ముందుగా జరిగింది, దీని అర్థం ఇంతేనా అన్నాడు. కాదు కాదు, నీ ఇప్పుడు మన రాజు, నీ యొక్క రాజ్యంలో ఒక రాజు ఉన్నాడు, ఆ రాజుకు లేక ఇప్పుడే కుమారుడు పుట్టాడు, ఆ కుమారుణ్ణి పోయి నువ్వు అడుగు చెప్తాడు అన్నాడు. సరే దైవాజ్ఞ, బయలుదేరాడు. కొంత దూరం పోయి తిరిగి వెనక్కి వచ్చాడు. నారాయణ, పచ్చికి ఎవరు దిక్కు లేరు, ఆవుడని ఎవరు కూడా దిక్కు లేరు, కానీ నన్ను పట్టుకుని అడిగేటువంటి వారు ఎవరు లేరు. కానీ రాజకుమారుని ప్రశ్న అడిగేటప్పటికి రాజకుమారు కూడా మరణిస్తే నన్ను ఇంక అక్కడే బంధిస్తారు, నీ దర్శనం కూడా లేకుండా పోతుంది. సరే ఏమైనా అయిపోయి భగవంతుని యొక్క ఆజ్ఞ, రెడీ, వెళ్ళాడు తిరిగి. ఈ నారదు పోతానే రాజుగారు అతనికి స్వాగతం చేశాడు. బ్రహ్మ మానస పుత్రుడవు, ఇప్పుడే నాకు కుమారుడు పుట్టాడు, ఆశీర్వదించి పోండి అని తీసుకుని వెళ్ళాడు. లోపల చాలా భయము, ఏదో పైన పైన నవ్వులు నవ్వుతూ లోపలికి వెళ్లాడు. బంగారు కట్టలో పెట్టుకుని ఆ యొక్క పనికత్తెలు నారదు దగ్గర తెచ్చారు ఆశీర్వాదం కోసమని. ఇంకా సమయం తప్పింది కాదు, దైవార్థం తప్పక నడుచుకోవాలి అనే ఉద్దేశంతో నాయన కుమార అన్నాడు. శతమానం భవతి అన్ని మంత్రాలు చెప్పాడు, అన్ని 100 ఇయర్స్ అంతా నీ ఉండాలి. శతమానం భవతి ఆయుషేంద్రియ ప్రతిభిషతి అన్నాడు. కానీ ఈ రాజుకు తెలియదు కదా అనుకుని సంస్కృతంలోనే ఈ పిల్లని వారిని ప్రశ్నించాడు. నారదుడు చాలా యుక్తి, ఇది ఒక మంత్రంగా ఒక భావించినట్టుగా మంత్రంతో రాగంతో పాడాడు. ఓ రాజకుమార, రామాంటే దీని యొక్క అర్థమేమిటి అనేటప్పటికే ఆ రాజకుమారుడు పక్కున నవ్వాడు. నారదుడు కూడా నవ్వాడు. అబ్బా ఇంకా బ్రతికి పోయాడు. ఈ రాజకుమారుడు మరణించలేదు కనుక మాట్లాడినాడు, ఇదే నా అదృష్టం అనుకున్నాడు. అప్పుడు ఆ రాజకుమారుడు పుట్టినటువంటి రాజకుమారుడు అప్పుడు చెప్తున్నాడు, ఓ బ్రహ్మ మానసపుత్ర, 64 విద్యలు అరుదారుగా నేర్చినట్టి ఈ నారదుడే. 64 విద్యలు నేర్చుకున్నావు కానీ నా యొక్క నామం యొక్క మంత్రం నీకు తెలియకోకుండా పోతుండాలి, ఇదిగో నేను చెప్తున్నాను వినమన్నాడు. నేను చెట్టు పైన చిలుకగా ఉండినప్పుడు మీరు వచ్చి అయ్యో రామనామం యొక్క అర్థం ఏమిటి అని ప్రశ్నించారు. ఆ రామాన నామం వినేటప్పటికి నేను మోక్షానికి పోయాను, దేహాన్ని విసర్జించాను. ఒక్కతూరి రామాని వినేటప్పటికే నా జన్మ సార్థకం అయిపోయింది. ఇక రెండవది ఏమై పుట్టాను, తిరిగి ఒక బ్రాహ్మణింట్లో ఒక గోవుడు అని పుట్టాను. అక్కడికి కూడా వచ్చి మీరు ఈ రామనామం యొక్క అర్థమును బోధించమని చెప్పారు. అక్కడ కూడా ఈ రామనామాన్ని వినేటప్పటికే నేను ఆ జన్మను కూడా విసర్జించాను. ఇప్పుడు రాజకుమారుడుగా వచ్చి పుట్టాను. చూచావా, రామనామం శ్రవణంలోనే ఇంత మార్పు. పచ్చి ఎక్కడ, గోవుదూడు ఎక్కడ, రాజకుమారుడు ఎక్కడ, ఇంత ఉన్నత పదవికి నేను వచ్చాను. నామాన్ని విన్నంత మాత్రం ఇంతటి గొప్ప మార్పులు జరుగుతుంటే, ఇంక నామాన్ని స్మరించినంత మాత్రం ఎంత గొప్ప మార్పు జరుగుతుంది. ఇదే జన్మ సార్థకానికి మూల కారణము.
శ్రోతలందరూ విన్నారు కదూ, రామ అంటే అంత మహత్తరమైనది. రామనామాన్ని స్మరించటం మన నిత్య కర్తవ్యంగా చేసుకోవాలి. ఆ రామనామాన్ని మనం స్మరణ చేసినప్పుడే మనలోని అరిషడ్వర్గాలన్నీ నశిస్తాయి. మనకు శాశ్వత ఆనందాన్ని అందిస్తుంది ఈ రామనామం. రామాయణాన్ని నడిపించటానికి అరిషడ్వర్గాలలోని కామక్రోధాలే కారణమని అంటారు మన స్వామి.
శాశ్వతానందం కావాలని కోరేటువంటి వాడు తప్పక దైవాన్ని ఆశ్రయించాలి. ఈ లౌకికమైన భౌతికమైన ఆనందం కావాలంటే ఎవరిని మనం ఆశ్రయించనక్కర్లేదు, ఈ ప్రపంచాన్ని ఆశ్రయించవచ్చు. ఒక చిన్న ఉదాహరణ మీరు చూడండి, రామాయణంలో ఎంతో మనకు అంతరార్థాన్ని ప్రబోధిస్తూ ఉంటుండారు. రావణుడు మహాశక్తివంతుడు, తపస్సంపన్నుడు, ఇంత ఉండి కూడాను ఆ డిజైర్ అనేటువంటి దానిని అరికట్టుకోలేకపోయాడు. రామాయణానికి మూల కారణమేమిటి? ఈ మూల కారణం అనేటువంటిది క్రోధం అనేటువంటిది మందర. ఇంకా అరణ్యం లోపల శూర్పణక, ఆమె కామము. ఈ రామాయణానికంతా కూడా ఈ మందర, ఈ శూర్పణక రెండే కారణాలు. అయోధ్యలో ఉండేటువంటి రాముల్ని ఈ మందర అరణ్యానికి చేర్చింది. అరణ్యంలో బ్రతుకుతున్నటువంటి సీతను లంకకు చేర్చేసింది ఈ యొక్క శూర్పణక. ఈ ఇద్దరి వల్లనే రామాయణం ఇంత గాథగా పెరిగింది. ఈ రెండింటికి అదే విధంగా ప్రతి మానవునికి కూడాను ఈ కామక్రోధం రెండే మూల కారణాలు. అనేక మంది భావిస్తుంటారు. నవగ్రహాలే మనల్ని బాధిస్తుండాలని, గ్రహాలు మనల్ని బాధించడం లేదు, గ్రహములన్నీ తమ తమ కర్తవ్యాన్ని తాము నిర్వర్తిస్తూ ఉంటున్నాయి. కానీ మనకు రెండు గ్రహాలు మాత్రమే ఉంటున్నాయి, అవే మనల్ని ఇంత బాధ పెడుతుండేది. ఏమిటి ఆ గ్రహములు? కామ క్రోధం, ఈ రెండే పెద్ద గ్రహాలు. ఈ రెండు గ్రహాలు మానవుని పట్టి మహావీధిగా పీడిస్తున్నాయి. ఆ రెండింటినీ మనం అరికట్టాలంటే ఏం చెయ్యాలి? దైవంతో మనం ఫ్రెండ్షిప్ కావాలి. ఈ దైవం మనకు ఫ్రెండ్ అయినప్పుడంటే శాశ్వతమైనటువంటి ఫ్రెండ్. అదే చిన్న పిల్లవాడైనటువంటి ప్రహ్లాదుడు కూడా, లోకములన్నీ గడియలోన జయించిన వాడవు తండ్రి, ఇంద్రియాలోకము జయించలేకపోతున్నావు, చిత్తమున్ గెలువదేరవు. ఏమీ సాధించిందేటువంటిది? ఏదో సాధించినానని భ్రమిస్తున్నావు, ఏమీ సాధించలేదు. లోని శత్రువులకు లొంగిపోయిన వాడు బయట నీ రిపులన్నిట్లు పట్టగలడు. కనుక నీవు లోపలున్నటువంటి శత్రువులే నీవు సాధించడం లేదు, బయట శత్రువులు ఏ రీతిగా నీవు సాధిస్తావు? ఆ విధంగా ఆ ప్రహ్లాదు తండ్రికే బుద్ధి చెప్తూ వచ్చాడు. కనుక ఈనాడు మనము లోని శత్రువులను లొంగ తీసుకోవాలి. అది ఎట్లా లొంగుతాయి? కేవలం దైవానుగ్రహంతో లొంగుతాయి. ఎంతమంది మహనీయులంతా కూడా ఈ యొక్క దివ్యమిత్రాన్ని తెలుసుకోలేకపోతున్నారు. ఎంతమంది మహనీయులంతా కూడా భగవత్ ప్రార్థన చేత తపస్సు చేత ఎంత గొప్ప శక్తిని సాధిస్తూ వచ్చారు. భగవంతుని ప్రేమను ఒక్క అణుమాత్రం సాధిస్తుంటే జగత్తుని నీవు సాధించిన వాడవుతావు. ఆ ప్రేమకు సరైన అర్హతను మనం సంపాదించుకోవాలి.
రామనామానికి అంత శక్తి ఎలా వచ్చింది అని అనుకుంటే రాముని వల్లే వచ్చింది అని అర్థం చేసుకోవాలి. ఏమిటి ఈ రాముని ప్రత్యేకత అంటే, రాముడు ఆదర్శ పురుషుడు, సత్యనిరతుడు, ధర్మపరుడు, సద్గుణశీలుడు, పితృవాక్య పాలకుడు. స్వామి ఒక ఉపన్యాసంలో ఇలా తెలిపారు.
ఒకనొక సమయంలో తల్లిదండ్రుల యొక్క ఆజ్ఞను శిరసావహించి ఇదియే దివ్యమైన మార్గమని భావించి ప్రపంచానికి ఆదేశించినటువంటిది రామాయణం. తండ్రి ఇచ్చినటువంటి వాగ్దానమును నెరవేర్చే నిమిత్తమై కుమారుడైన రామునకు రాజ్యాధిపత్యం అధికారం ఉండి కూడాను దానిని త్యాగం చేసి తండ్రి యొక్క సత్యాన్ని కాపాడే నిమిత్తమై అరణ్యములో ప్రవేశించాడు. తండ్రి, నేను అరణ్యానికి పోవటంలో నాకెట్టి అననుకూలము లేదు. నీ సత్యాన్ని పాలించడమే నా యొక్క ప్రధాన కర్తవ్యము. తండ్రి యొక్క అభిష్టాన్ని నెరవేర్చుకోవటమే కుమారుడి యొక్క ప్రధాన కర్తవ్యము. కనుక నేను ఆనందంతో నేను అరణ్యమునకు వెళుతున్నాను. ఇంతటి ప్రేమ విశ్వాసము కలిగినటువంటి యొక్క కుమారుడు ప్రపంచమునకు ఆదర్శవంతమైనటువంటి యొక్క వ్యక్తిగా రూపొందింపచేశాడు. రాముడు అరణ్యములో ఉండినప్పుడు భరతుడు తన పరివారంతో అరణ్యములో ప్రవేశించి రామును పాదము పట్టి అనేక విధములుగా తిరిగి అయోధ్యకు రావాలని ప్రార్థించాడు. ఈ భరతుని యొక్క శోకమును గుర్తించి గురువైనటువంటి వశిష్ఠుల వారు రామునకు ఎన్నో బోధన చేస్తూ వచ్చారు. రామ, తండ్రిగారి ఆజ్ఞను నీవు నెరవేర్చావు. ఇప్పుడు తండ్రిగారు శరీర రూపంలో లేరు. కనుక నీవింక అయోధ్యకు వచ్చి ఈ రాజ్యాన్ని చేపట్టాలని చెప్పాడు. చేతులు జోడించి, గురువర్య ఆడిన మాట తప్పటము రాములకు వీలు కాదు. కనుక నేను తిరిగి ఈ 14 వర్షములు కూడాను అరణ్య పాలన చేసి తండ్రి ఆజ్ఞను నెరవేర్చి నేను ఆ తదుపరియే నేను అయోధ్యను చేరుతానన్నాడు. పలికి బొంకుట కంటే పాడి స్వామి, చెప్పి తప్పేటువంటి దానికంటే పాపముందా? కనుక నన్ను క్షమించండి. గురువాదాన్ని మీయటం కాదు ఇది, నా సత్యాన్ని నేను పాలించటము. ఈ తండ్రి యొక్క అభిష్టాన్ని నేను నెరవేర్చే నిమిత్తమై నా జీవితమైన అర్పితం చేస్తాను. ఈ విధంగా చెప్పినటువంటి రాములు తిరిగి మిథిలాపురం నందు శివధనస్సును విరిచినప్పుడు జనకుడు వచ్చి, నాయన, ఈ శివధనస్సును ఎవరు విరుతురో వారికి నా యొక్క కుమార్తె అని సీతనిచ్చి వివాహం చేయాలని సంకల్పించుకున్నాను. నా అదృష్టవశాత్తు ఈనాడు శివధనస్సు మీరు విరిచారు, ఇదిగో నా కుమార్తెనిచ్చి వివాహం చేస్తానన్నాడు. రాముడు దీనికి అంగీకరించలేదు. నా తల్లిదండ్రులు చూచి వారు దీనిని సరైనటువంటి స్థితిగా వారు భావించినప్పుడే నేను ఈ వివాహమునకు సిద్ధమవుతుంది, కానీ అంతవరకు నేను వివాహమును అంగీకరించనున్నాడు. కడకు సీతనైనా చూడలేదు. తల్లిదండ్రుల యొక్క ఇష్టమే నా ఇష్టం. వారి ఇష్టములకు విరుద్ధంగా నేను ఏమాత్రం కూడా నువ్వు చేయడానికి వీలు కాదు. నా శరీరము, నా మనస్సు, ఈ శరీరము రక్తము, ఉన్నటువంటి యొక్క తలంపులు అన్నీ కూడా నువ్వు తల్లిదండ్రుల యొక్క ప్రసాదములే.
కనుక
వారి ఆజ్ఞకు నేను బద్ధుడను అని జనక మహారాజునికి చెప్పటమే కాకుండా విశ్వామిత్రుడు కూడాను వచ్చి అనేక విధములుగా రాములకు బోధిస్తూ వచ్చాడు. మాతృదేవో భవ పితృదేవో భవ, గురువుల కంటే దేవుడు చాలా ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వాడు. ప్రత్యక్ష శరీరంగా మానవాకారమును ధరించినటువంటి యొక్క దివ్య జ్యోతులు ఈ తల్లిదండ్రులు. అట్టి దివ్యమైనటువంటి యొక్క సజీవములో ఉండినటువంటి యొక్క తల్లిదండ్రులు అతను ధీకరించి నిరాకారమై నిర్గుణుడై నిరంజనుడైనటువంటి యొక్క దైవాగ్ని నేను ఏ రీతిగా నేను పాలించగలడు, తల్లిదండ్రులను తృప్తి చేయలేనటువంటి మానవుడు దైవాన్ని ఏ రీతిగా తృప్తి చేయగలడు, కనుక మొట్టమొదట నాకు తల్లిదండ్రుడే దైవం స్వరూపుడు. ఈ విధమైనటువంటి యొక్క నీతులను యావత్ ప్రపంచమునకును ప్రబోధించి చాటినటువంటి వాడు శ్రీరామచంద్రుడు. ఇంతియే కాక సమస్త వేదమును కూడాను సత్యం వద ధర్మం చెర, సత్యమును ధర్మమును పాటించాలి. ఇవి రెండింటినీ మానవుడు ఏనాడు త్యజించినాడో ఆనాడే దేశమునకు ముప్పు వాటిల్లుతుంది. దేశం యొక్క సౌభాగ్యం కాని, జీవితం యొక్క సౌజన్యం కాని, సౌశీల్యం కాని మానవుని యొక్క నడతపైననే ఆధారపడి ఉంటున్నది. మానవునికి మధురమైనటువంటిది సరి అయినటువంటి యొక్క నడతనే.
రాముడు అవతార పురుషుడు అయినప్పటికీ మానవ దేహంతో అవతరించినప్పుడు మానవునిగానే ప్రవర్తిస్తూ ప్రతి వ్యక్తి ఎలా ఆదర్శవంతంగా జీవించాలో వారి నడత ద్వారా చూపించారు. అందుకు ఆయన పరమాత్మనిగా గుర్తించబడ్డాడు. మన స్వామి అందుకే మనకు సులువుగా అంతరార్థాన్ని చెప్తుంటారు. నేను భగవంతుణ్ణి, మీరందరూ కూడా భగవంతుని రూపాలే అని. అది మనం గ్రహించాలి అంటే అటువంటి బాటలో మనం పయనించాలి. రామాయణ గాథలో ప్రతి పాత్రలో ఎంతో గొప్పతనం, విశిష్టత కలిగి ఉన్నవి. స్వామి రామాయణంలోని రావణవధ ఘట్టాన్ని వివరిస్తూ విభీషణుని ప్రేమను గురించి ఇలా చెప్పారు.
మాస్టర్ను మనం సరైన ఆధారంగా తీసుకున్నప్పుడు ఈ చిల్లర దేవతలంతా కూడా మనలో ప్రవేశిస్తాయి. సుగ్రీవుడు వారితో యుద్దం చేయతలంచి అనేక రకములైనటువంటి యొక్క మాస్టర్ ప్లాన్స్ వేసుకుంటూ వచ్చాడు. ఇతని చుట్టూ ఉండినటువంటి వాడు హనుమంతుడు. హనుమంతుడు కూడాను సామాన్యుడు కాదు, అనేక రకములైనటువంటి యుక్తి ప్రయుక్తులంతా కూడాను ప్రవేశపెట్టాడు, విచారణ సలిపాడు, ఎక్స్పెరిమెంటల్ చేశాడు, ఎక్స్పీరియన్స్ పొందాడు. కాని వాళ్ళని చంపాలంటే, వారితో విజయాన్ని సాధించాలంటే వారికంటే ఎక్కువ బలవంతుడైనటువంటి వాడి స్నేహాన్ని నేను పొందాలి, అప్పుడే నేను వారిని జయించడానికి వీలవుతుంది. కానీ వారికంటే శక్తి తక్కువగా ఉండేటువంటి వాడితో నేను ఫ్రెండ్షిప్ చేస్తే ప్రయోజనం ఏమిటి? కనుకనే రాముని కూడాను పరీక్షించాడు హనుమంతుడు. ఏ వాలి ఏ విధమైనటువంటి బలాన్ని ప్రవేశపెట్టి ఏ విధమైనటువంటి శక్తిని నిరూపించాడో ఆ యొక్క శక్తిని కూడాను రాముడు నిరూపించమని కోరాడు. అంతకంటే అధికంగా నిరూపించాడు రాముడు. అప్పుడే రాముడి యొక్క స్నేహాన్ని కోరి తనకంటే వారికంటే అధికమైన శక్తి గలవాడు కనుక ఇతని స్నేహం చేసినప్పుడే నేను వారితో విజయాన్ని సాధించవచ్చునని దృఢ నమ్మకాన్ని పొందుకున్నాడు. ఒకనొక సమయం లోపల వాలి సంధ్యావందనం ఆర్చుకుంటే సమయం లోపల ఆ సమయంలో రావణాసురుడు వచ్చాడు. నా సంధ్యావందనం ఏమైనా విమిత్యం కలుగుతుందో ఏమో అని, విఘ్నం కలుగుతుందో ఏమో అని వచ్చిన రావణ్ణి ఒక చేతిలో అదుముకున్నాడు. రావణాసురుణ్ణి కేవలం ఒక్క చేతిలో అదుము పట్టినటువంటి వాడు ఒక్క వారి మాత్రమే తప్ప ఎవరు కూడా ఈ శక్తి సామర్థ్యులు లేరు. రాములపైన ఉన్నటువంటి ప్రేమ చేతనే విభీషణుడు కూడాను అనేక రకమైనటువంటి యొక్క దీనిని ఓర్చుకొని సహించుకొని భరించుకొని సాధించుకుంటూ వచ్చాడు. దైవం పైన కలిగినటువంటి ప్రేమతత్వం యొక్క బలమే ఇదంతా కూడా మూల కారణం. మూడవ దినము ఈ లంకలో ఉండినటువంటి మహావీరులైనటువంటి వారిని అందరినీ వధించాడు రామలక్ష్మణుడు. అంగదుడు వీళ్ళందరూ కూడాను అనేక రకములుగా పోరాడినారు. కుంభకర్ణుడు ఇంకా రావణుని కుమారుడు అందరూ చంపిన తర్వాత ఇంకా రావణుడు అక్కడ మిగిలాడు. ఆ సమయం లోపల ఒక మహాబలశాలి ఇందులో ప్రవేశించాడు. చెప్తున్నాడు విభీషణుడు, రామా ఇతన్ని మాత్రమే నీవు అణగదొక్కుతావంటే నీ జగత్తంతా కూడా నీవు సాధించిన వాడవుతావు, లంకనంతా పూర్తి నీ హస్తగతం గావించుకున్న వాడవుతావు అన్నారు. ఇతనే రావణుడి కంటే మహాశక్తి సంపన్నుడు, అతనికంటే పెద్దవాడు ఎవరని అతనిపైన అనేక విధములుగా పోరాడినాడు రావణుడు. కాని ఎంతసేపు పోరాడినప్పటికీ అతని యొక్క దీనిని విజయాన్ని సాధించలేకపోయాడు. కడపటికి రాములే అలసిపోయాడు. అప్పుడు వెనుక ఉంటుండే విభీషణుడు, రామా ఇది సమయానికి అవసరం కాదు, ఇది సరైనటువంటి అవసరము, నీవేమాత్రము విశ్రాంతి తీసుకోకూడదు, అతని పైన యుద్ధంను పోరాడుమని చెప్పాడు. కొన్ని నిమిషములేమైనా ఆలస్యం చేస్తేవా అతని ఇంక నీకు దక్కడు, నీకు విజయం కూడా చేకూరదు, నేను ప్రేమపూర్వకంగా నీకు చెప్తున్నానన్నాడు. అప్పుడు ఈ విభీషణుని యొక్క ప్రోద్బలం చేత రాముడు ఆ వ్యక్తిని సంహరించాడు. క్షణం లోపల ఆ వ్యక్తి మహాబలవంతుడైనటువంటి ఆ వ్యక్తి నేల కూలాడు. నేల కూలేటప్పటికీ మరణించినాడు ఇంకా ఆ వ్యక్తి అని చెప్పేటప్పటికీ విభీషణుడు కూడా కూలిపోయాడు. తర్వాత రామచింతన చేశాడు, తదుపరి లేచి, స్వామి ఇది నా బలహీనత, ఇలాంటి బలహీనత నాకు ప్రవేశించకూడదు, నీ ప్రేమను నా హృదయం నుండి నింపుకున్నటువంటి నేను ఈ బలహీనతకు నీకు అవకాశం ఇవ్వటమా, మంచిదే కాని నీవు ఈ పడిపోవటానికి కారణమేమిటి? స్వామి ఇది దేహానుబంధం చేత కొంత అనురాగ భావంతో చేతనే ఈ విధమైనటువంటి యొక్క స్పృహ తప్పిపోయింది అన్నాడు. అనురాగం యొక్క సంబంధమే. ఎందువల్లనగా ఆ బలవంతుడైనటువంటి వ్యక్తి నా కుమారుడు, విభీషణ యొక్క కొడుకు. విచారా, భగవంతుని విజయాన్ని సాధించవాలని చెప్పని తన కొడుకైనా సరియే దానిని మరణించేయమని చెప్పి కోరాడు. విభీషణ ఎందుకు ఈ విధంగా చేశావు, పొరపాటు కాదా, నీ మొదలు నాకు చెప్పకూడదు నా కుమారుడని చెప్పాడు. స్వామి ఎలాంటి విషయం నందైనా కూడా మనకు ఎదురుగా తిరిగి మనతో యుద్ధం చేయడానికి వచ్చినటువంటి వాడు ఎవడైనా సరే సంబంధ బాంధవ్యాన్ని ఏమాత్రం కూడా పెట్టుకోకూడదు, వీరందరూ కూడా బంధుత్వానికి ఏమాత్రం ఈ యుద్ధంలో ప్రవేశం ఇవ్వకూడదు.
పితా నాస్తి నాస్తి బంధు సహోదర అర్థం నాస్తి గృహం నాస్తి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త.
ఇవన్నీ యుద్ధంలో మనం పాటిస్తామా, ఈ బంధుత్వాన్ని మనం విశ్వసిస్తామా? విరుద్ధంగా వచ్చి మనతో యుద్ధం చేసినప్పుడు వాడు మనకు విరోధే కాని బంధువు కాదు. తండ్రి అయినా తల్లి అయినా బంధువులైనా మిత్రులైనా శత్రువులు ఎవరైనా సరే మనతో పోరాడుతున్నప్పుడు అందులో భగవంతునితో పోరాసేవలు ఈ బాంధవ్యం ఏమే మాత్రం ఉండకూడదు. నేను నీకు శరణాగతుడైనటువంటి వాడను, నేను నీ దాసుడను, కనుక నీ విజయాన్ని నేను కోరాలి కాని ఎంత సంబంధ బాంధవ్యమైనటువంటి ఇవన్నీ నీటి బుడగల వంటివి, అవన్నీ కూడా క్షణం లోపల కూలిపోయేది, కాలిపోయేది, రాలిపోయేటువంటివి. నిత్య సత్యమైనటువంటి యొక్క తత్వం నీ యొక్క భావమే. ఈ ప్రేమతత్వం ఇంత బట్టిగా రామకు విజయానికి సాధించడానికి తగిన కృషి చేసింది. కనుక ప్రేమ అనేటువంటిది భగవంతుని పైన విడదీయలేనటువంటి ఒక బంధంగా ఉంటుండాలి. ఒక రకమైనటువంటి రీతిగా విలువ ఉండవచ్చును కాని బంధ విమోచన జరుగుతుంది. తమోగుణ సంబంధమైనటువంటి బంధన ఇనప సంఖ్యలు, రజోగుణ సంబంధమైనటువంటి యొక్క త్రాళ్లు కాపర్ సంఖ్యలు, కాని సాత్వికమైనటువంటి యొక్క గుణము సంబంధమైనటువంటిది ఇది బంగారు సంఖ్యలు. కాని ఇనుమైన రాగైనా బంగారైనా బంధన బంధనే కదా. ఈ ఇనుముకు కాపర్కు బంగారుకు విలువలు ఉంటాయి కాని బంధనకు మాత్రం విలువ లేదు, ఒకే బంధనే. కాని నాకు ఆ బంధన కూడా అక్కర్లేదు, ఆ సాత్విక బంధన కూడా అక్కర్లేదు, శుద్ధ సత్వమైనటువంటి యొక్క రామప్రేమ తత్వం ఒక్కటి నాకు చాలన్నాడు. కనుక ఆ ప్రేమ నిమిత్తమై, ఇలాంటిది ప్రేమ అనేటువంటి ప్రపంచానికి చాటే నిమిత్తమై విభీషణుడు అనేక రకమైనటువంటి యొక్క ప్రయత్నములు కూడా చేశాడు, ప్రబోధనలు చేశాడు, ప్రచారం సల్పాడు. కనుకనే విభీషణుడు అనేటువంటి వాడు సాత్వికమైనటువంటి మిత్రుడు, రాములకు సాత్విక మిత్రుడు. ఇంతకాలం ఉండినప్పటికీ లక్ష్మణుడు కూడా సాత్విక మిత్రుడు కాదు, సాత్విక సోదరుడు మాత్రమే. సుగ్రీవుడు కూడాను రజోగుణ మిత్రుడే, జాంబవంతుడు కూడాను తమోగుణ మిత్రుడే. కాని సాత్విక మిత్రుడు రాక్షసుడైనప్పటికీ సాత్వికంగా దైవానికి అతీతం గావించుకున్నటువంటి వాడు విభీషణుడు ఒక్కడే. అది కూడాను శుద్ధ సత్వమైనటువంటి యొక్క భావము. ఆ శుద్ధ సత్వమునందే ప్రేమ అనేటువంటిది ప్రకాశిస్తూ ఉంటుంది. దీని యొక్క కొలతలు విలతలు కూడాను ఎవ్వరు కూడా ఏ విధంగా వర్ణించడానికి వీలు కాదు, దీనికి భాషనే లేదు. అందువల్లనే వేదమంతా కూడాను ఏదో వాచో నివర్తంతే అప్రాప్య మనసాసహ.
సాక్షాత్తు భగవంతునికి దాసుడైతే ఆ భక్తుడు ఎక్కడున్నా భగవంతుడు కాపాడుతాడు. విభీషణుడు రాక్షస వంశంలో పుట్టి లంకలో ఉన్నప్పటికీ సత్యాన్ని గ్రహించి సన్మార్గాన్ని ఎంచుకొని భవబంధాలను వీడాడు, కాబట్టే భగవంతుణ్ణి చేరుకున్నాడు. భక్తునికి ముఖ్యంగా ఉండవలసినది భగవంతునిపై విశ్వాసం. ఆ విశ్వాసం ఉంటే మనం ఏ స్థితిలో ఉన్నా భగవంతుడు మనల్ని ఆదరిస్తాడు. ఈ అంశాన్ని వివరిస్తూ స్వామి శ్రీరామచంద్రుని భక్తులైన త్యాగరాజు రామదాసుల గురించి ఏం చెప్పారో ఇప్పుడు మనం విందాం.
ఎట్టి పరిస్థితి పరిస్థితుల్లో కూడా మన విశ్వాసమును దూరం చేసుకోకూడదు.
అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్ వీ షుడ్ నెవర్ లూజ్ అవర్ ఫెయిత్.
ఆ విశ్వాసం ఉండినటువంటి వాడిని ఎంతనే సాధిస్తుంది.
దట్స్ ద ఫెయిత్ దట్ విల్ మేక్ యు అకంప్లిష్ ఎనీథింగ్.
అనేక పర్యాయాలు చెప్పాను.
భగవాన్ సెడ్ మెనీ టైమ్స్.
త్యాగరాజు కూడా ఇట్లాంటి విశ్వాసము కొన్ని సమయంలో చంచలమైపోతూ వచ్చింది.
ఈవెన్ ద ఫెయిత్ ఆఫ్ త్యాగరాజ వాస్ ఆల్సో లాస్ట్.
రామదాసు కూడా అనేక పర్యాయములు ఈ విధమైనటువంటి యొక్క డౌట్స్ వస్తూ వచ్చాయి.
రామదాసు ఆల్సో హ్యాడ్ డౌట్స్.
రామాలు తప్ప నాకెవరు లేరు అని పరిపూర్ణంగా విశ్వసించినటువంటి వాడు రామదాసు.
రామదాస్ హ్యాడ్ టోటల్ ఫెయిత్ ఇన్ రామ, టెలింగ్ దట్ హి హ్యాడ్ నన్ ఎవర్.
సర్వస్వమును రామునికి అర్పితం చేసుకున్నటువంటి వాడు రామదాసు.
ఇన్ ఫ్యాక్ట్ హి సాక్రిఫైస్ ఎవ్రీథింగ్ ఫర్ రామ.
కానీ
బట్
కొన్ని సమయం లోపల మనుష్యత్వం అనేటువంటి బలహీనత్వంతో ఉంటుంటుంది.
అట్ టైమ్స్ దేర్ ఇస్ సమ్ హ్యూమన్ వీక్నెస్.
ఆ వీక్నెస్ అనేటువంటిది మధ్యలో ప్రవేశించి ఒక బుడగ వలె తక్షణమే అనేక సందేహములు బయలుదేరుతుంటాయి.
ద మూమెంట్ ద హ్యూమన్ వీక్నెస్ స్టెప్స్ ఇన్ లైక్ ఎ బబుల్ ది